ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము దశమ స్కందము మూడవ భాగము అధ్యాయం 53 శ్లోకం 8-9 అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించుట. పురం సంపృష్ట సంసిక్త మార్గ రథుష్పథం చిత్ర ధ్వజ పతాకాబీ తోరణై సమలంకృతం. పురం సంపృష్ట సంసిక్త మార్గరాజ్యా చతుష్పథం చిత్రధ్వజాపతాకాబీ తోరణైసమలంకృతం. పురం సంపృష్ట సంసిక్త మార్గరాజ్యా చతుష్పథం చిత్రధ్వజాపతాకాబీ తోరణైసమలంకృతం. పురం సంపృష్ట సంసిక్త మార్గరాజ్యా చతుష్పథం చిత్రధ్వజాపతాకాబీ తోరణైసమలంకృతం. భావము భాష్యం చెప్పినది శిష్యులైనటువంటి ఎస్సీ భక్తివేదాంత స్వామి శ్రీ ప్రభుపాద్. భావము ప్రధాన మార్గములు వాణిజ్య రహదారులను కూడలి ప్రాంతములను అతడు చక్కగా శుభ్రపరపజేసి పిదప నీటితో తడిపించను. నగరమును విజయ తోరణములతోనూ పలు వర్ణమయ ధ్వజ పతాకములతోనూ కూడా అతడు అలంకరింపజేసను. నగరంలోని స్త్రీ పురుషులు నిర్మల వస్త్రమును దాల్చి సుగంధ చందనములను అందుకున్నది. బహు మూల్యమగు హారములను పూమాలలను రత్నాభరణములను వారు ధరించిరి. వారి ఐశ్వర్యపూర్ణమగు గృహములు అగరు సుగంధముతో నిండినవి. భాష్యము మట్టి రహదారులపై నీటిని చల్లినప్పుడు ధూళి అణగి రహదారి చదును అగును దృఢముగాను కాగలదు. సౌందర్యవజగ రుక్మిణిని శ్రీకృష్ణుడు విజయవంతముగా అపహరించుటకు రంగమును సిద్ధపరచుతూ భీష్ముడు మహావివాహమునకు అన్ని ఏర్పాట్లను పూర్తి కావించను. ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజనాశలకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితినామని. నమస్తే సరస్వతీదేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సౌండ్ వస్తుంది ఆప్షన్. ఇక్కడ ఈ యొక్క దశమ స్కందంలో శ్రీకృష్ణుని రుక్మిణి అపహరణం, ఈ శ్లోకంలో ముఖ్యంగా ఈ యొక్క పట్టణం అంతా కూడా, ఈ కుందన నగరం అంతా కూడా అలంకరిస్తున్నాడు భీష్ముకుడు. ఈ ప్రధాన రహదారులు వాణిజ్య రహదారులంతా కూడా తోరణాలతో అలంకరింపజేస్తున్నారు. తర్వాత అక్కడంతా కూడా ఈ పతాకములతో ఎంతో శుభప్రదంగా పట్టణాన్నంతా అలంకరిస్తున్నారన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. ఇంతకుముందు శ్లోకాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క రుక్మిణీదేవి పూర్వ ప్రజలు కానీ భీష్ముకుడు తండ్రి కానీ అందరూ కూడా కృష్ణుడికే వివాహం ఇచ్చి చేయాలని చెప్పి వాళ్ళు ఈ రుక్మిణి వాడి దశలోక సభార్యం సపత్నిం కృష్ణుడికి సరైనటువంటి భార్య వచ్చి రుక్మిణి, రుక్మిణికి సరైనటువంటి భర్త వచ్చి కృష్ణుడు అని చెప్పి పూర్వ ప్రజలంతా అనుకుంటున్నారన్నమాట. ఇక్కడేమో ఈ శ్లోకంలో భీష్మకుడు కూడా అనుకుంటున్నాడు రుక్మిణీదేవికి సరైనటువంటి భర్త వచ్చి కృష్ణుడు అని చెప్పి. ఒక రుక్మిణి తప్పితే ఈ యొక్క రుక్మిణి యొక్క సోదరుడు ప్రథమ సోదరుడు మీరందరూ కూడా కృష్ణుడే అని. అయితే ఇక్కడ శిశుపాలని యొక్క వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఇది కదా, ఇక్కడ ఏర్పాట్లంతా ఈ శ్లోకంలో చెప్పే ఏర్పాట్లు ఎవరికని చేస్తున్నారు? శిశుపాలనికనే. ఇక్కడే ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ ఏర్పాట్లంతా చూసి శిశుపాలుడు ఇది నాకేం చెప్పు అనుకుంటున్నాడు. అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి అలంకరణ అంతా మంచి పతాకాలు, తర్వాత ఈ రహదారులంతా కూడా ఎంతో శుభ్రంగా కూర్చున్నారు, ప్రజలంతా ఎంతో బాగా అలంకరించుకున్నారు. ఈవెన్ భీష్ముడు ఎంతో ఆనందంగా ఉన్నాడు, ఆయన వెల్కమ్ చేస్తున్నాడు శిశుపాలని కూడా. శిశుపాలుడు ఏమనుకుంటున్నాడు, ఇక్కడ చేసినటువంటి అలంకరణ అంతా కూడా అది పురం సంపృష్ట సంసిక్త మార్గ పద చతుష్పదం చిత్రధ్వజ పతాకాభి తోరణై సమలంకృతం, ఇవంతా కూడా నాకేం చెప్పనుకుంటున్నాడు శిశుపాలుడు. వీళ్ళు ప్రజలు కూడా బాగా ఎంతో ఆనందంగా చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి శిశుపాలుడిని ఇక రుక్మిణీ వివాహం చేసుకుని ఇష్టం లేదన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే వాళ్ళకు భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉందన్నమాట. తప్పనిసరిగా ఈ వివాహము వాళ్ళకి తెలుసు, రుక్మిణీదేవి ఈ యొక్క మెసేజ్ వార్తను పంపించింది కృష్ణుడికి, కృష్ణుడు తప్పనిసరిగా వస్తాడు, ఈ వివాహం రుక్మిణీదేవితో జరుగుతుందని చెప్పి పూర్తి నమ్మకం భీష్మకుడికి ఉంది, పురప్రజలకు ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లంతా ఎవరి కోసం చేస్తున్నారు, వాళ్ళు కృష్ణుడి కోసం చేస్తున్నారు. శిశుపాలుడు ఏమనుకుంటున్నాడు, ఇది నాకని చెప్పి అనుకుంటున్నాడు. ఇది సర్వసాధారణంగా మనం కానీ చూస్తే అన్ని యొక్క లీలల్లో కూడా మొదట రావణ సారీ ఈ యొక్క హిరణ్యాక్ష హిరణ్యకశిపు, రావణ కుంభకర్ణ, శిశుపాల దంతవక్ర, ఈ లీలలో చూస్తే అన్నిటిలో కూడా ఈ మూర్ఖుడు ఎప్పుడు ఈ యొక్క లక్ష్మీదేవి కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడికైనా చూసినట్లయితే మనము ఈ యొక్క హిరణ్యాక్ష హిరణ్యకశిపు యొక్క లీలల్లో హిరణ్యాక్ష ఏం చేశాడు, భూదేవిని తీసుకుపోయి భూమితోనే వచ్చిన పరిస్థితి అక్కడ మొత్తం దోచుకునేసాడు, భూమి దగ్గర నుంచి మొత్తం తీసుకుపోయి సముద్రంలో పడేస్తాడు. ఇక భూదేవి వచ్చి ఎవరో కాదు లక్ష్మీదేవి యొక్క హంసం ఆమెకు విస్తారణ, అక్కడ భూదేవిని కావాలని చెప్పి కోరుకున్నాడు, సర్వనాశనం అయిపోయాడు, మరణించాడు. తర్వాత సేమ్ పర్సన్ మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఇక త్రేతాయుగంలో రావణుడిగా వచ్చాడు. అప్పుడు ఎవరు కావాలని చెప్పి కోరుకున్నాడు, సీతను. అప్పుడేమైనాడు, నాశనం. అదే పర్సన్ శిశుపాలుడికి వచ్చాడు, అక్కడ భూమాత ఎవరో కాదు సీతాదేవి ఎవరో కాదు ఆమె రుక్మిణీదేవి, మళ్ళీ కోరుకుంటున్నాడు. ఈ కోరిక చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, ఇన్ని జన్మలు ఎత్తినా గానీ ఈ కోరిక అనేది పోవడం లేదనమాట, స్ట్రాంగ్ గా ఉందన్నమాట భోగించాలి అని. చివరికి ఏమైంది అతను, ఇప్పుడు కూడా ప్రపంచంలో పరిస్థితి అదే ఉందన్నమాట. జనాలంతా కూడా శిశుపాలుడు రావణుడు హిరణ్యాక్షన్ యొక్క అడుగుజాలు నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మనం అక్కడ చూసినట్లయితే కన ఈ లక్ష్మిని సీతాదేవిని రాముడి దగ్గరికి చేర్చాలని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఎంతో కీర్తించమన్నారు, వాళ్ళే భక్తులే చెప్పి అంటారనమాట. ఇక లక్ష్మీ నారాయణని రాధా కృష్ణులు ఎవరైతే దగ్గరకు చేస్తారని ప్రయత్నం చేస్తారో కలిసి వాళ్ళను వర్షిప్ చేస్తారో వాళ్ళని భక్తులని చెప్పి అంటారు. ఎవరైతే లక్ష్మీదేవిని అపహరించాలని చెప్పి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఏమంటారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క పరిస్థితిలో శిశుపాలని యొక్క అజ్ఞానం, ఈ యొక్క భీష్మక రాజు తర్వాత ఈ యొక్క
కుందన్ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నమ్మకం భగవంతుని మీద మనం పూర్తిగా చూడొచ్చు అనమాట. ఎస్, వాళ్ళు శిశుపల్లు వచ్చేసాడు, బాగా డెకరేషన్ చేసుకుని వచ్చాడు, పెళ్లి కుమారుని మీద అలంకరణ చేసుకుని వచ్చాడు అతను. వాళ్ళకి నమ్మకం లేదు ఇతను వివాహం కాదు, పూర్తి నమ్మకం ఉంది వాళ్ళకి, ఇతనికి రుక్మిణీ దేవికి వివాహం కాదు, కృష్ణుడితోనే అవుతుంది, పూర్తి నమ్మకం, కృష్ణుడు వస్తాడు వివాహం చేస్తాడు. అందుకనే వీళ్ళు ఏర్పాట్లు అంతా చేస్తున్నారు అనమాట. అంత అజ్ఞానంలో ఉన్నాడు అనమాట అతను. సాక్షాత్తు లక్ష్మీదేవిని, లక్ష్మీదేవి ఎప్పుడు నారాయణ తప్ప ఇంకెవరు వివాహం చేసుకోదు, రెండు జన్మల్లో చేదు అనుభవం ఉంది అతనికి, అయినా కానీ అజ్ఞానం. ఇప్పుడు పరిస్థితి అదే, జనాలంతా కూడా ఏం చేస్తున్నారు, లక్ష్మీదేవిని భోగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మి అంటే ధనం, ధనం, ప్రతి ఒక్కరికి ధనం కావాలన్నమాట, ధనం కావాలి. చివరికి ఏమవుతుంది, వాళ్ళు ఆ విధంగా దాన్ని ఫలితాన్ని పొందలేరు, చివరికి విఫలమే వాళ్ళకి. ఇక్కడ హిరణ్యాక్షునికి కానీ రావణునికి కానీ శిశుపాలను కానీ విజయం అనేది కలగలేదు. అయితే లక్ష్మీదేవిని నారాయణతో ఎవరైతే చేర్చాలని చెప్పి ప్రయత్నం చేశారో వాళ్ళకి విజయం కలిగింది. లైక్ మనం చూడొచ్చు అనమాట, హనుమంతుడు, హనుమంతుడు ఏం చేశాడు, సీతాదేవిని తీసుకొచ్చి రాముడు, అతనికి విజయం కలిగింది అనమాట. ఈ ప్రయత్నంలో ఇప్పుడు విఫలమే, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎందుకు విఫలమవుతున్నారంటే, లక్ష్మీదేవిని ఈ శిశుపాలన యొక్క భావనలో, ఈ రావణ యొక్క భావనలో, హిరణ్యాక్షుని యొక్క భావనలో పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అయితే శాస్త్రాలు ఏం చెప్తాయి, మనం సపరేట్గా కానీ తీసుకున్నట్లయితే ఈ లక్ష్మీ దేనిగా మారుతుందంటే చండీగా మారిపోతుంది. చండీ భయంకరమైనటువంటి రూపం, దుర్గా చండీ కాళీ చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఆ రూపంతో ఏం చేస్తుంది, జనాలను శిక్షిస్తూ ఉంటుంది. శిక్షిస్తే కూడా వాళ్ళకి తెలియదు అనమాట, వాళ్ళకి వాళ్ళు ఎంతో అజ్ఞానంలో ఉంటారు. ఈ మాయలో శిశుపాలన మాదిర వాళ్ళు ఎంత శిక్షించినా కానీ రియలైజ్ చేయాలన్నమాట, ఇంకా లక్ష్మి కావాలి, లక్ష్మి కావాలి, నేను ఇంద్రియభోగాలు అనుభవించాలి, దుఃఖాలు చెందుతూనే ఉంటారు. ఒక రకంగా మనము ఇక్కడ ఈ తిరుమలకు వచ్చే భక్తులు మనం బాగా కీర్తిస్తాం, ఎందుకంటే వాళ్ళు లక్ష్మిని తీసుకొచ్చి నారాయణకి ఇచ్చేస్తున్నారనమాట, తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు ఏదో విధంగా. ఇక్కడ ధనం వేస్తున్నారంటే హుండీలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు లక్ష్మిని ఇచ్చేస్తున్నారు, తిరిగి చిన్నగా ఇస్తున్నారనమాట. అరే భగవంతుని యొక్క కృపచేత, అది కూడా ఎవరి చేత, భగవంతుని కృపచేత. చైతన్య చరితామృతంలో కూడా సత్యమాత ఒక రోజు ఏం చేస్తుందంటే ఈ నిమ్మాయిని, చిన్న బాలుని ఏం చేస్తుందంటే బాగా అలంకరిస్తుంది అనమాట. ఈ యొక్క కాళ్ళకంతా కూడా గజ్జలు వేసి, బంగారు గజ్జలు, చేతికంతా కూడా గాజులు వేసి, మెల్లో మంచి హారాలను వేసి, చిన్న శిశువు కృష్ణుడు మాదిరి ఉంటాడు. అయితే బంగారం ఉంటారు, చైతన్య మహాప్రభు వచ్చి కృష్ణుడే, అయితే అక్కడ వచ్చి శ్యామవర్ణంలో ఉంటాడు, ఇక్కడ వచ్చి గోల్డెన్ వర్ణంలో ఉంటాడు అనమాట. బాగా అలంకరిస్తే అతను ఏం చేస్తుంటాడు, ఆడుకుంటూ ఉంటాడు, పెరట్లో ఆడుకుంటూ ఉంటాడనమాట. సరే ఇద్దరు దొంగలు చూస్తారనమాట, వాళ్ళని చూసి వాళ్ళకి చాలా ఆనందం అవుతుంది, ఒకరికొకరు చెప్పుకుంటారనమాట, ఈరోజు కాళికాదేవి మనల్ని ప్రసన్నదానం చేసింది, ప్రసన్నమైపోయింది మన యొక్క పూజలతో, ఇంత మంచి అవకాశం ఇచ్చింది, వీడు ఒకడే ఉన్నాడు ఈ బాలుడు, ఇన్ని ఒంటి నిండా మంచి ఆభరణాలు ఉన్నాయి, ఇతను తీసుకుని వెళ్ళినట్లయితే మనం బాగా ఈ ఆభరణాలు తీసుకుని మనం జీవితాన్ని బాగా గడపచ్చని చెప్పి చిన్నగా వచ్చి ఆ పిల్లవాడిని పిలుస్తారనమాట, హ్యాపీగా వచ్చేస్తారనమాట. అతను సరే వచ్చేస్తే ముందుకు ఒక దొంగ అతను తీసి నెత్తి మీద కూర్చుని పెట్టుకుంటారనమాట. సరే పోతాడు 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 పోతాడు, సరే కొద్దురుం వేసి కింది దించి చూస్తారనమాట. చూస్తే పిల్లవాడి దగ్గర నుంచి గాజులు తీసుకోవాలని చెప్పి చూస్తారనమాట. పక్కన దొంగ చెప్తారనమాట, అరే ఈ పిల్లవాడికి గాజులు బాలే అందంగా ఉన్నాయి, తీసేదానికి నాకేమి మనసులో కోరిక కలగడం లేదు అని చెప్పి చెప్తారనమాట. అరే రే నువ్వు దొంగరానైనా తీయని చెప్పి చెప్తాడు. ఇంకొక దొంగ కూడా ప్రయత్నం చేస్తాడు, ఆ దొంగ కూడా చెప్తాడనమాట, నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది ఈ పిల్లవానికి ఆభరణాలు చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ మోసుకుని వాళ్ళు దూరంగా వదిలేద్దాం అనుకుంటారు. వాళ్ళు తిరిగి 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 మళ్ళీ తిరిగి భగవంతుని యొక్క మాయ చేత వాళ్ళు ఎక్కడనో వెలుపల దూరంగా వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటారు శిశువుని. అయితే భగవంతుని యొక్క మాయ చేత ఏం చేస్తారంటే మొత్తం అంతా నవదీప్ మొత్తం తిరిగి చివరికి మళ్ళీ ఈ యొక్క జగన్నాథ్ మిశ్ర ఇంటికే వస్తారనమాట, సత్యమాత గౌరంగ మహాప్రభు ఇంటికే వస్తారనమాట. చూస్తే మళ్ళీ అక్కడికే వచ్చినారనమాట వాళ్ళు, వాళ్ళు భయపడిపోతారు, దించేసి పారిపోతారనమాట. దీంట్లో మనం గమనించిన విషయం ఏమంటే, భగవంతుని దగ్గర నుంచి ఏదైనా లాక్కోవాలని చెప్పి మనం ప్రయత్నం చేశామనుకో, నువ్వెంతన్నాపో దూరంగా, నువ్వు ఎన్ని జన్మలైనా ఎత్తు, వాళ్ళు నవదీప్ అంతా తిరిగారు, మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి, భగవంతుని దగ్గరికి రావాలి, మళ్ళీ భగవంతునికి ఇచ్చేయాలంటే ఇప్పుడు జనాలు ఎన్నో జన్మల్లో తీసుకుంటారు అనమాట, ఈ జన్మలోనే ఎంతో తీసుకుంటారు, అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి మళ్ళీ తీసుకొచ్చి వెంకటేశ్వర ఉండి వేయాల్సిందే అనమాట, మళ్ళీ ఇవ్వాల్సిందే. అప్పుడు ఇచ్చేది నెచ్చుకుంటూ వస్తే ఒక రోజుకి ఏమవుతారు, సర్వాన్ని వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. లైక్ చైతన్య మహాప్రభుకి ఆ దొంగలు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి తిరిగి మళ్ళీ చివరికి ఏం చేశారు, వదిలేశారు అనమాట. అట్లా ఎన్ని జన్మలైనా కానీ, ఎన్ని జన్మలు మనం వచ్చినా కానీ మనం ఏం చేయాలి, తిరిగి ఏం చేయాలి, మళ్ళీ లక్ష్మిని ఎవరికి తీర్చి చేయాలి మనము, అక్కడ చైతన్య మహాప్రభు చాలా కృపామయుడు కాబట్టి వాళ్ళ మనసులు మార్చేసి పవిత్రంగా చేసి పంపించేశారనమాట. భగవంతుని యొక్క ప్రతినిధులు దుర్గాదేవి ఏం చేస్తుంది, ఆ మామూలుగా సున్నితంగా ప్రవర్తించేది అనమాట. చైతన్య మహాప్రభు చాలా సున్నితంగా వాళ్ళ హృదయాన్ని మార్చేశాడు, మార్చేసి తీసుకొచ్చి అక్కడ ఉంచేసేటం చేశాడు. దుర్గాదేవి ఏం చేస్తుంది, ఆమె పనిష్మెంట్ ఇచ్చి అతన్ని క్రూరమైనటువంటి దుఃఖాలకు లోను చేసి ఆది భౌతిక ఆది దైవిక ఆది ఆధ్యాత్మిక క్లేశాలకి గురి చేసి అతను సతమతమై నలిగిపోయినప్పుడు వద్దు స్వామి గోవింద కృష్ణ అని చెప్పి తీసేస్తారనమాట. మొత్తం అట్లే జరుగుతుంది అనమాట, ఇన్నర్ కాన్షియస్ లో జరుగుతుంది అది, అది అంతరంగంగా జరుగుతుంది అనమాట, బాహ్యంగా మనకు తెలియదు అది. ఇప్పుడు వచ్చి భగవంతునికి ధనాన్ని ఇవ్వాలంటే బై ఛాన్స్ ఇవ్వడం లేదు వాళ్ళు, ఎన్నో జన్మల్లో ఎన్నో రకాలైన దుఃఖాలను అనుభవించి మనం అనుకోవచ్చు ఏదో కోరిక కోరినాడు డబ్బులు ఇచ్చేస్తున్నాను, అది కూడా ఉండొచ్చు. బట్ అంతరంగికంగా వాళ్ళు చిన్నగా మనం అప్రిషియేట్ చేయాలి, దాన్ని అభినందించాలి. భగవంతుని యొక్క ధనాన్ని ఇస్తున్నారంటే ధనం కాదు, అక్కడ లక్ష్మీదేవిని ఇచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఈ శిశుపాల ప్రవృత్తిని రావణ యొక్క ప్రవృత్తిని వదిలేస్తున్నారు. ఇక్కడ శిశుపాలుడు అతను ఈ యొక్క ఈ ఈ ప్రవృత్తి అనేది అంత మంచిది కాదనమాట. శిశుపాలుడు అతను ఈ దామగోస్తుని యొక్క కుమారుడు, ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళు తప్పనిసరిగా మరణిస్తారనమాట. అతను పుట్టినప్పుడే శిశుపాలుడు నాలుగు చేతులు ఒక నేత్రం, మూడు నేత్రాలు, మామూలుగా మనిషికి రెండే రెండు నేత్రాలు ఉంటాయి, రెండు చేతులు ఉంటాయి. ఈ శిశుపాలునికి నాలుగు చేతులు మూడు నేత్రాలు. అతను జన్మ తీసుకుంటేనే తల్లి గర్భం నుంచి బయట రాగానే గాడిద మాదిరి అరిచారనమాట, గట్టిగా అరిచారనమాట గాడిద మాదిరి. మనం దాన్ని ఇమిటేట్ కూడా చేయలేము, అడవలేము అనమాట, ఎందుకంటే అది గాడిద శిశుపాలు తప్పితే ఇంకెవరు దాన్ని అడవలే, ఆ విధంగా అరవలేరు. మనం అరవలని ప్రయత్నం చేసినా ఫెయిలర్ అయిపోతాం, వాళ్ళిద్దరే అలవగలుగుతారు దాన్ని. గాలి జరుగుతుంది బాగా, అదే విధంగా అరిచే వ్యక్తి ఎవరంటే శిశుపాలుడు. ఆ విధంగా అరవంగానే తల్లిదండ్రులకి పాపం వాళ్ళకి అన్ని అశుభగుణాలే, శుభ శకునమనేది లేదు. అతను ఫస్ట్ రాగానే పిల్లవాడు కెర్రని అరుస్తారనమాట గట్టిగా, బట్ వీడు గాలి మాదిరి అరుస్తున్నారు అనమాట. చేతులు చూస్తే నాలుగు ఉన్నాయి, కన్నులు చూస్తే మూడు ఉన్నాయి. తల్లిదండ్రులకి సందేహం వచ్చింది, వీడు వీని వల్ల మనం నాశనం అయిపోతాము, వీని ఏ విధంగా వదిలించుకోవాలి, దీన్ని వదిలేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటారనమాట. అయితే ఆకాశవాణి చెప్తుంది, మీరు వీడిని వదలొద్దండి, వీడు వీని వల్ల మీకు మంచి జరుగుతుంది, చివరికి దీవమైనటువంటి వ్యక్తి చేత వీడు చనిపోతాడు ఇతని అంటే. అప్పుడు వాళ్ళ తల్లి అడుగుతుంది ఈ ఆకాశవాణిని, అవును వీనికి నాలుగు చేతులు ఉన్నాయి మూడు కళ్ళు ఉన్నాయి కదా, ఎట్లా వీడిని మేము పెంచుకోవాలని చెప్పి అడుగుతుంది అనమాట. వీడు వీడు చంపేటువంటి వ్యక్తి యొక్క ఒడిలో అతను కూర్చున్నప్పుడు, ఎవరైతే ఇతను సంహరిస్తారో అతని ఒడిలో అతను కూర్చుని పెట్టినప్పుడు అతనికి రెండు చేతులు కింద పడిపోతాయి, మూడు నేత్రం మాయమైపోతుంది, అతను సాధారణ శిశువుగా మారుతాడు. సరే ఆమె తీసుకొని పోయి ప్యాలెస్ లో పెడుతుంది. ఈ వార్త మొత్తం తెలిసిపోతుంది ప్రపంచంలో రాజులకి అందరికీ కూడా, ఈ శిశుపాలుడు జన్మించాడు, వీడు ఎవరైతే చంపుతారో వాని వల్ల వారు కూర్చున్నప్పుడు వాని నాలుగు చేతులు ఉన్నాయి మూడు నేత్రాలు ఉన్నాయి, మిగిలినటువంటి ఎగస్ట్రాగా ఉన్నటువంటి రెండు చేతులు ఒక కన్ను పోతుందని చెప్పి తెలుస్తుంది అనమాట. అందరూ రాజులు అక్కడికి వస్తారనమాట, కొన్ని వందల మంది వస్తారు వాళ్ళు వింత శిశువుని చూసేదానికి అవసరం. రాక్షసులంతా ఆ విధంగానే ఉంటారనమాట పరిస్థితులు అంతా కూడా. మూడు కన్నులు చూసుకుని ఎంత వికృతంగా ఉంటుందో, నాలుగు చేతులు మూడు కన్నులు, చాలా చండాలంగా ఉన్నారనమాట. అంటే ఆ శిశువుని చూడాలని చెప్పి ఏదో ఒక ఇంకోటి అంటే ఉత్సాహంలో ఆతృత అందరూ వచ్చారనమాట, కొన్ని వందల మంది వచ్చేసారు. తల్లి ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరి ఒళ్ళో కూడా మనకు కూర్చుని పెడుతుంది అనమాట, మన చేతులు అన్న ఊడతాయని చెప్పి కొన్ని వందల మంది దగ్గర కూర్చుని పెట్టింది. అతనికి ఏం జరగలేదనమాట, కన్ను పోలేదు చేతులు పోలేదు అట్లే ఉన్నాడనమాట. మొత్తం ప్రపంచమంతా చూశారు వీడిని, విచిత్రమైనటువంటి జీవిని. చూసిన తర్వాత ఆ ఎవరి దగ్గర ఏం జరగలేదు. చివరికి శిశుపాలని యొక్క తల్లి కృష్ణుడికి ఆంటీ అవుతుందనమాట, అంటే చిన్నమ్మ చిన్నమ్మ. సరే కృష్ణ బలరాం ఇద్దరు వస్తారనమాట అక్కడికి, లాస్ట్ లో వస్తారు వాళ్ళు. వీడందరినీ చూడనే వీడిని వికృతుని చెప్పి వదిలేశారు. ఫస్ట్ రాలా వాళ్ళు, మొదటే వచ్చేసి కృష్ణుడు బలరాముడు, చివరిగా వచ్చారనమాట అందరు చూడని వాడిని. ఈ డీమన్ని చూడనే చెప్పి అందరినీ అందరు చూసిన తర్వాత చివరికి వచ్చారనమాట. కృష్ణుడు బలరాముడు వచ్చాడు, కృష్ణుడు ఒళ్ళో కూర్చుని పెట్టుకోగానే ఈ శిశువుని వానికి రెండు చేతులు కింద పడిపోతాయి, కన్ను అదృష్టం అయిపోతుంది అనమాట. అప్పుడు తల్లి గట్టిగా కాళ్ళు పట్టుకుంది కృష్ణుణ్ణి. ఓ కృష్ణ, నా శిశువుని చంపద్దు, వీడు ఎన్ని తప్పులు చేసినా వీడిని వదిలేయి, చంపించు అని చెప్తాను. సరే అమ్మా, వీనికి 100 తప్పుల వరకు చంపిస్తాను నేను వీన్ని, తర్వాత వీన్ని నేను చంపించను అని చెప్తాడనమాట. సరే 100 తప్పులు, ఒకరోజు 100 తప్పులు చేయాలి వాడు. సరే ఆమె ఆ విధంగా వరం తీసుకున్న తర్వాత కృష్ణ బలరాముడు వెళ్ళిపోతారనమాట. ఇంకా మనకు తెలిసిందే ఈ యొక్క ఈ రాజసూయ యాగంలో ఇక అగ్రపూజ అప్పుడు శిశుపాలుడు 100 తప్పులు బయట వచ్చేస్తాడనమాట. ఆ భీష్మాచార్య చెప్తాడనమాట, భీముడు చాలా కోపంతో ఉంటాడు. భీమసేనుడు ఏం చేయాలనుకుంటా అంటే శిశుపాలను చంపాలనుకుంటాడు. అప్పుడు భీష్మాచార్య చెప్తాడు, ఇది భగవంతుడే వాడిని ఇన్స్పైర్ చేస్తున్నాడు, 100 దాటేదని కోసము నువ్వు ఓపికతో ఉండు, నువ్వు కోపాన్ని చెందొచ్చని చెప్పి అతను 100 దాటేస్తాడు. కృష్ణుడు ఆయన ఏం చేస్తాడు, శిశుపాలని సంహరిస్తాడు. కాబట్టి ఈ విధంగా రాక్షస ప్రవృత్తి వాళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళు. అదేవిధంగా రుక్మిణి మనం చూడొచ్చు, ఈ రుక్మిణి యొక్క సోదరుడు రుక్మి, ఇతను కూడా రాక్షస ప్రవృత్తి ఉంది. ఇతను ఏం చేశాడు, సోదరులు అందరూ కూడా తండ్రి పుర ప్రజలు తన సోదరి అందరూ కూడా కృష్ణునికే ఈ యొక్క రుక్మిణి దేవిని వివాహం చేయాలని చెప్తే ఇతను మాత్రం ఏం చేయాలనుకుంటున్నాడు, శిశుపాలనికి వివాహం చేయాలి. తర్వాత ఏమైంది మనం చూస్తున్నాం, ఇక్కడ ఇక్కడ కృష్ణుడు వస్తాడు, అపహరిస్తాడు రుక్మిణీదేవిని. అపహరించిన తర్వాత యాక్చువల్లీ కృష్ణుడు ఎవరికి చెప్పడు, వెళ్లేది బ్రాహ్మణుడు వచ్చి కృష్ణుడికి చెప్తాడు, ఈ విధంగా రుక్మిణీదేవి ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది మీరుగా వివాహం చేసుకున్నట్లయితే అని. ఆయన బయలుదేరి వచ్చేస్తాడు, ఎందుకంటే బలరాముడు చెప్పేదానికి ఆయన సిగ్గు అనమాట. ఎందుకంటే పెద్దవాడు కదా సోదరుడు, నేను ఈమె వివాహం చేసుకోవాలి అని చెప్పలేదనమాట. కాబట్టి అతను ఏం చేశాడంటే, అది కూడా రాక్షస వివాహం, బలరాముడికి చెప్పలేడు, ఒకరే బయలుదేరేశాడనమాట. అయితే ఈ వార్త తెలిసిపోయింది బలరాముడికి కృష్ణుడు వెళ్ళిపోయినాడనేసి. సరే కృష్ణుడే ముందు వెళ్ళిపోయాడు, బ్రాహ్మణుని మాత్రం తీసుకున్నాడు. అతని రథసారథి దాదికుడు, బ్రాహ్మణుడు, కృష్ణుడు మాత్రం వెళ్ళిపోయారనమాట. అయితే బలరాముడు చేసే ముందు బలరాముడు ఏం చేశాడు, ఆయన కొంత సైన్యాన్ని తీసుకుని ఆయన కూడా బయలుదేరేశాడనమాట కృష్ణుడికి రక్షించాలని చెప్పేసి. కృష్ణుడు చెప్పుకునే ఆయన వెనకంటే వచ్చేసాడనమాట. ఈ యొక్క కుందన గ్రామానికి పట్టణానికి చేరిన తర్వాత అప్పుడు బలరాముడు కలుస్తారనమాట. బలరాముడు చాలా కోపాన్ని చెందాడు కృష్ణుడితో, ఎందుకు నువ్వు ఈ విధంగా వచ్చేసావు, నువ్వు ఈ యొక్క ఎటువంటి రక్షణ లేకుండా అని చెప్పి. తర్వాత ఏమవుతుంది, కృష్ణుడు వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారము ఈ యొక్క ఈ మందిరం నుంచి, ఈ యొక్క టెంపుల్ రాజప్రసాద మందిరం నుంచి రుక్మిణీదేవిని అపహరిస్తాడు. అపహరించిన తర్వాత వెళ్ళిపోతుంటే ఇంకా బలరాముడు మిగిలిన వాళ్ళంతా చూసుకుంటాడు అనమాట. ఆయన అడ్డంగా నిలబడి శత్రులంతా ముందుకు పోకుండా ఆయన అందరిని నిరోధిస్తాడనమాట. తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఈ రుక్మిణీదేవి యొక్క సోదరు రుక్మి ఏం చేస్తారంటే, ఆ రాజులంతా ఓడిపోతారు బలరాముడి దగ్గర, జరాసంధుడు, తర్వాత శిశుపాలుడు. శిశుపాలుడు పాపం దీనంగా ఓడిపోతాడు. అప్పుడు శిశుపాలుడిని ఓదార్చేది జరాసంధుడు. ఏ విధంగా ఓదరుస్తాడంటే, ఓ శిశుపాల, ఇదంతా మన చేతుల్లో లేదు, అంతా భగవంతుని చేతుల్లోనే, నన్ను చూడు, నన్ను చూసి నువ్వు స్ఫూర్తిని పొందు, 17 సార్లు నేను ఓడిపోయాను, ఒకసారి నేను గెలిచాను. 17 సార్లు కాలము కృష్ణునికి సహాయం చేసింది, ఒక్కసారి నాకు సహాయం చేసింది. ఇప్పుడు కాలము ఈ యదువులకి అంటే కృష్ణునికి సహాయం చేస్తుంది, నీకు కూడా ఒకరోజు కాలం సహాయం చేస్తుంది. ఈ జరాసంధుడు అతను భగవంతునికి ఒక రకంగా ఆనందం ఇచ్చేదాని కోసమే వచ్చారనమాట. ఆయన యాక్టివిటీస్ కానీ, అతను చేసే మాటలు కానీ, అతను చేసే ప్రవర్తన అంతా కూడా భగవంతుని ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట. ఇంతకుముందు మనం చర్చించాం కదా ఏ విధంగా జరాసంధుని కొన్ని యోజనాలు పరిగెత్తు చేశాడు, రన్నింగ్ రేస్ అనమాట. జరాసంధుడు వెనకని పరిగెత్తుంటే ముందు కృష్ణుడు పరిగెత్తు ఉన్నాడు అనమాట. అది పరిగెత్తింది కాకుండా మళ్ళీ 11 యోజనాలు పర్వతాన్ని కూడా వదిలహింపజేశాడు అనమాట. కాబట్టి ఇట్లా ఇక్కడ మాటల్లో కూడా ఓదరుస్తున్నాడు అనమాట, చూడు 17 సార్లు నేను ఓడిపోయాను, కాలం నాకు అనుసరించలేదు, ఒక్కసారి మాత్రం కృష్ణుడు నేను గెలవగలిగినాను. అట్లా మోహంలో ఉన్నాడు జరాసంధుడు. శిశుపాలని ఓదరుస్తున్నాడు, కాబట్టి ఇప్పుడు నీ కాలం సహకరించడం లేదు, నువ్వు ఇప్పుడు యదువులకి సహకరించింది, తర్వాత భవిష్యత్తులో కాలం నీకు కలిసి వస్తుంది అన్నప్పుడు శిశుపాలు రావునే నిజమని చెప్పి అనుకున్నాడనమాట. అతను కూడా మూర్ఖుడు కాబట్టి ఈ విధంగా ఓదార్చి వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారనమాట. అయితే ఈ రుక్మిణి యొక్క సోదరుడు వీళ్ళందరిని చూసి ఇతనికి ఇంకా గర్వం వచ్చిందనమాట. అతను చెప్పారనమాట, మీరందరూ ఉన్నారు కదా ఇక్కడ, మీ అందరి మీద నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను వెళ్ళి శ్రీకృష్ణుని శిక్షించి సంహరించి రుక్మిణిని తీసుకోరాకపోతే నేను ఈ నగరానికి రాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడనమాట. ఈ కుందరు నగరానికి రానని చెప్పేశాడు. సరే ఒక అక్షోహిణి సైన్యాన్ని తీసుకుని కృష్ణుని వెనకంటే పోయినాడనమాట, వేగంగా పోయాడనమాట. భగవంతుడు వేగాన్ని తగ్గించాడు కూడా, ఇతని వేగంతో రానిలే అని చెప్పి వేగాన్ని తగ్గించాడను. వచ్చి ముందర నిలబడుకున్నాడు కృష్ణుడు. ఆయన యుద్ధం చేశాడు. కొన్ని క్షణాల్లోనే రథము లేదు, ఈ రుక్మికి రథము లేదు, రథ సారథి లేదు, సైన్యం లేదు, అందరూ చిల్లా చెదరు అయిపోయారు అనమాట. ఓన్లీ రుక్మిణి మాత్రం మిగిలాడు. సరే కృష్ణుడు ఏం చేశాడంటే అతన్ని జుట్టుని గట్టిగా పట్టుకున్నాడు అనమాట, తన కత్తితో చంపేదాని కోసం. సోదరి, ఈ మా రుక్మిణీదేవి భగవంతుని కాళ్ళ మీద పడింది అనమాట, మా సోదరిని మీరు చంపద్దండి అని చెప్పి. సరే భగవంతుడు ఏం చేశాడంటే వీని చంపకూడదు, ఎందుకంటే సోదరి బాధపడుతుందని చెప్పి గుండు గీసేశాడనమాట మొత్తం. అది కూడా పూర్తి గుండు కాదు, కొద్ది కొద్దిగా గీసేశాడనమాట. అక్కడ కొంచెం గీసేశాడనమాట. బలరాముడు అక్కడికి వచ్చాడు. వచ్చి చూస్తే ఇతనికి అర్ధం గుండు చేసినాడు, అక్కడక్కడకేసినాడనమాట కృష్ణుడు. బలరాముడు వచ్చి కృష్ణుడు చెప్తాడు, ఇతను బంధువు కదా, ఈ విధంగా ఇతను మనం ఏం చేయకూడదు, మళ్ళీ రుక్మిణి ఏం బాధపడుతుకొని బాధపడకూడదు అని చెప్పి బలరాముడు ప్రీతి చేస్తాడనమాట. సున్నాయనా, నువ్వు చేసే కర్మలకు నువ్వే కారణము, నువ్వు కృష్ణుడు నీ గుండు కొట్టాను అనుకోబాక, నువ్వు అది నీ కర్మలకు నువ్వే కారణము అని చెప్పి అతను ఓదార్చి కొంచెం ముందుకు వెళ్ళిపోతాడనమాట. తర్వాత వీళ్ళు వస్తారు, ఎవరు? జరాసంధుడు. వీళ్ళు ఇతను చూసి పాపం అర్ధగుండు ఉంటే బాగుందని పూర్తి గుండు కొట్టేస్తారనమాట. అతనికి శాస్త్రాలు చెప్తున్నాయి, మామూలుగా తీర్థయాత్రలకు పోయి వస్తే ఏ విధంగా గుండు కొడతారో ఆ విధంగా కొట్టేస్తారనమాట. అతనికి ఎవరినైనా చూస్తే పాపం ఇతను తీర్థయాత్రలకు పోయిచ్చాడు అని చెప్పి అనుకోవాలని చెప్పి గుండు కొట్టేస్తే అతను చెప్పాడనమాట, నేను ఇంక రాను ఈ కుందన గ్రామానికి, ఈ యొక్క పట్టణానికి నేను రాను అని చెప్పి పక్కనే ఒక పట్టణం అతను ఏర్పాటు చేసుకుంటాడు, భోజ కటకము అని చెప్పి ఒక రాజ్యాన్ని. అక్కడ ఇంక పోడు, తిరిగి పోడు అతను, ఎందుకంటే ప్రతిజ్ఞ చేశారు కదా, నేను కృష్ణుని సంహరించి ఈ రుక్మిణిని తీసుకోరాకపోతే మళ్ళీ తిరిగి రానని చెప్పారు కుందన పట్టణానికి. ఇప్పుడు ఈ భోజ కటకం అనేటువంటి ఒక రాజ్యాన్ని అతను అక్కడే, ఎందుకంటే మళ్ళీ తిరిగి పోకూడదని చెప్పి అక్కడ స్థాపించేస్తాడనమాట. వీళ్ళంతా ఓదారుస్తారు మళ్ళీ, ఎవరు? జరాసంధుడు, మిగిలిన వాళ్ళంతా కూడా, శల్యుడు, వాళ్ళంతా ఓదారిస్తే మళ్ళీ అతనికి. సరే ఈ విధంగా జరుగుతూ ఉంటే కాలంలో ఏమవుతుంది, ఈ యొక్క రుక్మిణీదేవికి ఒక శిశువు, ఈ యొక్క అనిరుద్ధుడు జన్మిస్తాడు. అనిరుద్ధుడు తర్వాత ఏమవుతుంది, ఈ రుక్మిణికి ఒక కుమార్తె జన్మిస్తుంది. రుక్మిణి అంటే రుక్మికి, రుక్మిణి యొక్క సోదరుడు రుక్మికి కుమార్తె ఉంటుందన్నమాట. ఆమె పేరు వచ్చి రుక్మవతి. రుక్మవతికి మళ్ళీ సంహారం జరుగుతుందన్నమాట. కృష్ణుడేమో రుక్మిణీదేవిని రాక్షస వివాహంలో అపహరించేశాడు. ఇప్పుడు ఈ రుక్మిణి యొక్క సోదరుని యొక్క కుమార్తె రుక్మవతికి సంహారం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కృష్ణు యొక్క కుమారుడు రుక్మిణీ యొక్క కుమారుడు ఇప్పుడు ఏం చేశాడు, ఆమెను వివాహం చేసుకోవాలని వెళ్ళాడనమాట. వెళ్ళి అక్కడ స్వయంవరంలో ఈ యొక్క రుక్మవతిని ఈ యొక్క అనిరుద్ధుడు వివాహం చేసుకునేస్తాడనమాట. మళ్ళీ యుద్ధం జరుగుతుంది అక్కడ. అక్కడ ఒకటే వెళ్తాడు ఇతను, అనిరుద్ధుడు ఒకటే వెళ్తాడు. అనిరుద్ధుడు చాలా శక్తివంతమైన వ్యక్తి. అతను భగవంతుని యొక్క ఈ శత్రువ్యూహంలో అనిరుద్ధుడే అనిరుద్ధుడు. యుద్ధం జరిగితే యుద్ధంలో అందరిని రాజుల్ని ఓడిస్తాడు. అతనికి వివాహం అవుతుంది, ఆమెను రుక్మవతిని తీసుకుని మళ్ళీ ద్వారకకు వస్తాడనమాట. మళ్ళీ ఏమైంది, ఈ అనిరుద్ధునికి ప్రద్యుమ్నుడు జన్మ తీసుకున్నాడు. ఈ ప్రద్యుమ్నునికి ఈ రుక్మి ఏం చేస్తాడంటే, రుక్మికి తన మనుమరాలు ఉంటుంది. మళ్ళీ మనుమరాల పేరు వచ్చి రోచన ఆమె పేరు. ఆమెనిచ్చి అంటే కృష్ణుడు అయితే ఆయనకు కోపం ఉంది, అయితే రుక్మిణీదేవి మీద ఆయనకు మమకారం ఉంది కాబట్టి తన మనుమరాలను ఇచ్చి రుక్మిణి యొక్క మనమనికి వివాహం చేయాలని చెప్పి అనుకుంటాడు ఈ అనిరుద్ధునికి. సరే అతను ఇది శాంతంగా జరుగుతుందనమాట. ఆహ్వానిస్తాడు అందరినీ, ఈ యొక్క యదువంశం వాళ్ళంతా కూడా. ఈ వివాహానికి కృష్ణుడు వెళ్తాడు, బలరాముడు వెళ్తాడు, తర్వాత సాంబుడు వెళ్తాడు, తర్వాత ఈ యొక్క అనిరుద్ధుడు కూడా వెళ్తాడు ప్రద్యుమ్న యొక్క వివాహానికి. వివాహం అవుతుంది, అంతా బాగా జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత ఈ కళింగ రాజు ఉంటాడనమాట, ఈ రుక్మిణి యొక్క స్నేహితుడు కళింగరాజు. ఇతను కూడా కొంచెం మురుకుడు అనమాట. ఇతను రుక్మికి అతను ఒక సలహా ఇస్తాడు, ఇప్పుడు మనము పాచికలు ఆడి ఈ బలరామునికి పాచికలు అంతగా తెలియదు ఆడేది. బలరాముడు తెలిసినంత ఒకటి ఏం చెప్పు బాధడం అంతే, పాచికలు ఆడేది ఏం తెలియదు అనమాట. కాబట్టి ఇతనికి పాచికలు ఆడేది తెలియదు. ఇతను మనం పిలిపించి ఓడించేయాలి, ఓడించేసి వాళ్ళని మనం అవమానపరచాలి అని చెప్తారు. సరే ఈ రుక్మి ఏం చేస్తాడు, మామూలుగా ఈ రాజవంశంలో ఏదన్నా పెద్ద కార్యక్రమాలు జరిగితే, వివాహం కానీ శుభకార్యాలు, ఈ ఆడడం అనేది, పాచికలు ఆడడం అనేది సర్వసాధారణం. బలరాముడు ఈ రుక్మి ఇద్దరు ఎదురుగా కూర్చున్నారనమాట. అందరూ చుట్టూ కూర్చున్నారు. కళింగరాజు కూర్చో ఉన్నాడు, మిగిలిన రాజులంతా కూడా ఈ రాక్షస రాజులంతా ఉన్నారనమాట. అక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. సరే, మొదట 1000 బంగారు నాణాలు వేశాడు అనమాట బలరాముడు. రుక్మి ఏం చేశాడు, పాతికలు వేశాడు, గెలుచుకునేశాడు, 1000 వచ్చేసాయనమాట. మళ్ళీ 10,000 నాణాలు వేశాడు బలరాముడు, మళ్ళీ రుక్మి గెలిచిపోయాడు. ఈసారి 100,000 బంగారు నాణాలు పెట్టాడు అనమాట బలరాముడు. ఈసారి బలరాముడు గెలిచాడు. అయితే ఈ కళింగరాజు తర్వాత ఉన్నటువంటి రుక్మి వీళ్ళంతా మోసంతో లేదు లేదు రుక్మే గెలిచాడు అని చెప్పి హేళనగా నవ్వుతున్నారనమాట. పండ్లంతా బయట పెట్టి కళింగరాజు ముఖ్యంగా పండ్లు బయట పెట్టి బలరాముని ఎక్కిరిస్తూ, 2 సార్లు ఓడిపోయారు కదా బలరాముడు, ఎక్కిరిస్తూ అతను లేదు లేదు రుక్మే గెలిచాడు ఈ 100,000 బంగారు నాణాలు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. బలరామునికి మామూలుగానే బలరాముని యొక్క కళ్ళు ఎర్రగా ఉంటాయన్నమాట. ఈసారి నిప్పు మాదిరి అయిపోయాయన్నమాట. చాలా కోపంతో ఉన్నాడు. ఆయన తన కోపంతో ఉన్నాడు, చెప్పాడు లేదు నేనే గెలిచానని, లేదు నేనే గెలిచానని చెప్పి రుక్మి అంటున్నాడు. ఈ కళింగరాజు ముఖ్యంగా పండ్లంతా బయట పెట్టే వీరే గెలిచాడు రుక్మి అంటున్నాడు. సరే, బలరాముడు చాలా ఓర్పుతో ఉన్నాడనమాట. ఈసారి ఏమైంది, 10 కోట్ల బంగారు నాణాలు పెట్టాడు బలరాముడు. కళింగరాజు పక్కనున్నాడు, రుక్మి పాచికలు వేశాడనమాట. వేస్తే బలరాముడు గెలిచాడనమాట. గెలిస్తే మళ్ళీ రుక్మి కళింగరాజు వీళ్ళు ఏం చేశారంటే, లేదు లేదు రుక్మి చెప్తున్నాడు నేనే గెలిచాను అంటున్నాడు. మిగిలినటువంటి రాక్షస రాజులందరూ గట్టిగా చెప్తున్నాడు, ఏ రుక్మి గెలిచాడు, రుక్మి గెలిచేందుకు గట్టిగా ఎగులుతున్నాడు అనమాట, హేళన చేస్తున్నారు. ఆకాశవాణి చెప్పిందనమాట, లేదు లేదు బలరాముడు గెలిచాడని చెప్పి రుక్మి ఒప్పుకోలేదు అనమాట. లేదు నేనే గెలిచాను, నేనే గెలిచాను చెప్పి కృష్ణుడికి బలరాముడు చెప్తున్నారనమాట, మీరు ఎవరు, మీరు మీరు గొల్లవాళ్ళు, మీరు పశువులు కాసుకునేటువంటి వాళ్ళు, మీకు క్షత్రియులు చేసేటువంటి ఈ యొక్క పాచికలు ఆడేటువంటి విద్య మీకే విధంగా తెలుస్తుంది, మీరు ఆడలేరు మాతో కూడా అని చెప్పి హేళన చేస్తారనమాట. ఈసారి ఏమైందంటే బలరామునికి కండ్లు ఏమైనాయంటే ఇంకా ఎక్కువగా రెడ్ అయిపోయాయనమాట, పొగలు వస్తున్నాయి ఇప్పుడు. సరే, ఒకటే ఒకటి గద తీసుకున్నాడు అనమాట. ఇంకేం మళ్ళీ మాట లేదు, ఇంకేమి లేదు, నేను గెలిచానే అని చెప్పాడు. ఒకటే ఒక దెబ్బ వేశాడనమాట రుక్మిణిని తల మీద, ఫట్ ఫినిష్, అక్కడికక్కడే సమాప్తి, అవుట్, 10,000 బంగారు నాణాలు లేదు, 10 లక్షలు లేదు, చచ్చనిపోయాడు అనమాట. ఇంకా కళింగరాజు వీళ్ళంతా చూసేశారు, బలరామునికి ఇంకా కోపం వచ్చింది చెప్పి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు కళింగరాజు. 10 అడుగులు పోయినాడు అంతే, జుట్టు పట్టుకొని గదితో పండు రాలుగొట్టేశాడనమాట. ఎందుకంటే నవ్వాడు కదా గట్టిగా, పండు మొత్తం కింద పడిపోయాడనమాట, చంపలేదు వాడిని, పండు రాలుగొట్టేశాడు. మిగిలిన వాళ్ళందరినీ కూడా, ఒకరికి కాలు ఎరగొట్టేశాడు, కొంతమందికి చేతులు ఎరగొట్టేశాడు, కొంతమంది తలలు పగలు కొట్టేశాడు, అందరూ పండ్లు పోయి కొంతమంది, కాళ్ళు పోయి కొంతమంది, చేతులు పోయి కొంతమంది చిన్నాభిన్నమై పారిపోయినారనమాట. సరే, కృష్ణుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే చంపింది మంచి అంటే రుక్మిణీదేవి బాధపడుతుంది, చంపింది చెడు అంటే బలరాముడు బాధపడతాడు. మౌనం అనమాట, ఇంకేం మాట్లాడలేదు, మంచిది లేదు చెడు లేదు, గమ్మున ఉన్నాడనమాట. అట్లే గమ్మున బయలుదేరందు దారికి వచ్చేసారనమాట. వివాహంలోనే మరణం, రుక్మిణి చనిపోయాడు. ఈ విధంగా ఉంటుందన్నమాట రాక్షస ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడతో మిస్టేక్ చేసేస్తారు. ఇక్కడ చూడు, రుక్మిణి ఎంతో హింస, అతను హింసాత్మకంగా ప్రయత్నం చేశాడనమాట ఈ రుక్మిణీదేవిని శిశుపాలను వివాహం చేయాలని చెప్పి. చివరికి బలరాముడే కాపాడాడు యాక్చువల్లీ అతన్ని. ముందు కృష్ణుని చంపాలనుకుంటే రుక్మిణీదేవి అతన్ని కాపాడింది, బలరాముడు కృష్ణుని చెప్తాడు ఇతన్ని చంపదలు అని చెప్పి పోదరిస్తాడు. మళ్ళీ బలరాముడి మీదనే అతను హేళన చేయడం వల్ల చివరికి బలరాముడు గద్దె అతని చంపేస్తాడు. ఈ విధంగా ఉంటుందన్నమాట రాక్షస ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి మనకి ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే భగవంతుని మీద నమ్మకం ఉండాలి. అదే సమయంలో ప్రతి ఒక్కటి కూడా ప్రపంచంలో ప్రతి ఈశావాసం విధం సర్వం ఎర్కించే జగతం జగత్ ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క సేవకే ఉన్నాయి. ఇక్కడ శిశుపాలు నాకు ఏర్పాటు చేస్తున్నాడని చెప్పి అనుకుంటున్నాడు. అట్లా మనం అనుకోకూడదు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉందన్నమాట, మనం జాగ్రత్తగా ఉండాలనేది. ఒక సాధువు ఏం చేశాడంటే, పప్పడపు సాధువు అనమాట తను. సాధువుల్లో కూడా చాలా రకరకాలుగా ఉంటారనమాట, కొంతమంది వినయంగా ఉంటారు, కొంతమంది ఇట్లా నడుస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారనమాట. కొంతమంది వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకి గౌరవించాలి, ప్రతి ఒక్కరు వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావాలి, రకరకాలుగా రకరకాల భావనతో ఉంటారనమాట. ఈ సాధువు కొంచెం పఫడఫ్ కాదు అనమాట. సరే, అతను మామూలుగా నడవడనమాట, ఇట్లా నడుస్తుంటాడు, కమండలాన్ని పట్టుకునేసి అలా పైకెత్తుకొని గంభీరంగా నడుచుకుంటూ పోతాడనమాట. కొద్ది దూరం మేముందుకి అందరూ కూడా నమస్కారం పెట్టినాడు, నమస్తే స్వామీజీ, నమస్తే మహారాజ్, నమస్తే అంజిత్ ప్రభుజీ అని రకరకాలుగా నమస్కారాలు పెడుతున్నారనమాట. అతను కూడా చెప్పుకుంటూ పోతున్నారనమాట. ఒక గుంపు ఉందనమాట, ఫుల్ ఒక గుంపు అంతా ఉంది. అక్కడ మధ్యలో ఒక పెద్ద పొట్టేలు ఉంది. వీళ్ళంతా గుంపుగా చూస్తూ ఉన్నారనమాట. ఈ సాధువు అక్కడికి వచ్చారనమాట. వచ్చే ఎందుకు వాళ్ళందరూ కూడా నమస్తే నమస్తే అని చెప్పి మహారాజాని చెప్పారనమాట. వాళ్ళు చెప్పారనమాట, ఏం చేస్తారు ఇక్కడంటే, ఇక్కడ ఒక పొటెల్ ఉంది, అది చాలా కోపంతో ఉంది, దాన్ని మేము చూస్తున్నాము, చాలా రోషంతో అది ఉంది అని చెప్పారనమాట. ఏ జీవైనా కానీ నాకు సరెండర్ కావాల్సిందే అని చెప్పారనమాట. అట్లా పోవద్దు స్వామి అని చెప్పారనమాట. అతను లేదు లేదు పోదామని చెప్పి దగ్గర పోయాడనమాట. అది తల కిందికి ఉంచిందనమాట. ఇట్లా కొంచెం ముందుకు చెప్పారనమాట, చూసారా మీరంతా చూసారా చూడు ఆ పొట్టేలు ఎట్లా నాకు నమస్కారం పెడుతుందని. మామూలుగా పొట్టేలి ఫస్ట్ అటాక్ చేసినప్పుడు ఏం చేస్తుంది, పాపం ఇంతకు తెలియదు ఇది అటాక్ చేస్తుందని చెప్పి ఆ తల వచ్చే ముందుకి అతను ఏమనుకున్నాడు, ఇది పాపం సరెండర్ అయిపోయింది చెప్పి అనుకున్నాడు. పాపం పక్కన వాళ్ళు చెప్తున్నారు స్వామి సరెండర్ కావడం లేదు అది అటాక్ చేస్తుందని చెప్పి. అయితే అప్పటికే ఆలస్యం, అతను అందరికి చూపించాలి తల ఇటు తిరిగే లోపలే పొట్టేలి తల ఇతని కాళ్ళ కింద తిప్పి వేసేసింది అనమాట. రెండు కాళ్ళు రెండు చేతులు ఇరిగిపోయినాయి పాపము. ఇట్లా ఉంటుందన్నమాట పాపడం నేచర్ అంటే అన్ని నాకే. ఈ యొక్క పూర్తి, ఈ యొక్క గౌరవము, తర్వాత ఈ యొక్క సంపద, ఈ శిశుపాలన మాత్రం మనం కానీ అనుకున్నాం అనుకో పొట్టేది గుర్తుండాలన్నమాట మనకి. అది ఎత్తి కింద వేసేసింది అనమాట పాపం. సాధు మళ్ళీ ఆ రోజు నుంచి కాళ్ళు ఇరిగిపోయినాయి పాపము. కాబట్టి ఇటువంటి ప్రవృత్తి లేకుండా చైతన్య మహాప్రభు చెప్పినట్లు ఈ యొక్క తృణీచైనా సరోరివా సహిస్తున అమానినా మానదేనా కీర్తనీయ సదాహరి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఈ భావంతో హరే కృష్ణ మంత్రం జపం చేస్తే మనం ఈ వస్తువులు మనవా కృష్ణుడివా అని చెప్పి అర్థమవుతుంది. శిశుపాలనకు అర్థం కాలేదు ఇవంతా కూడా, ఈ వెల్కమ్ అంతా కూడా నాకు అని చెప్పి అనుకుంటున్నారనమాట. మనకు అర్థమవుతుంది ఈ వస్తువు నాదా కృష్ణుడిదా అని చెప్పి అర్థమవుతుంది. అప్పుడు మనం జీవితంలో సంతమవుతాం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. జై శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, గంధరాజ శ్రీమద్ భాగవతంకి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి, మిథాయి గౌర్ బ్రహ్మానందకి.